కలిగి నీవెవ్వతెవో నిన్ను కాంచినంత నాకధీనంబు కాకుండె నా మనంబు. సుందరి, నువ్వెవరవో కానీ నిన్ను చూడటంతో నా మనస్సు అదుపు తప్పింది. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ చెవులు, ఆ సమున్నత వక్షస్థలం, ఆ నడుము, ఈ సృష్టిలో ఇంకెవరికీ ఉండవు. ఏమి సౌందర్యం, ఏమి అపార లావణ్యం, ఏమి కోమలత్వం, ఇవన్నీ నన్ను ఆకర్షించాయి. నేను బ్రహ్మచారిని పాక్షికంగా, నీవా అవివాహితలా కనపడుతున్నావు. నేను హుండు అని పేరు కలిగిన రాక్షసుడు కొడుకుని, నన్ను విహుండు అంటారు. భూలోకంలో ఇవాళ నన్ను మించిన వీరుడు మరొకడు లేడు. ఒక్క భూలోకమేమిటి, అసలు ఏ లోకంలోనూ నాలాంటి మాలోకం మరొకడు ఉండడు. దేవతలను ఓడించాను, ఋషుల్ని చావగొట్టాను, ప్రజలందరినీ పీల్చాను, వాళ్ళ రక్తం తాగాను, మహాత్ముల్ని హింసించాను, వీరుణ్ణి. ఇంతెందుకు నాకు చావు కూడా లేదు. నువ్వు ఏం కోరితే అది ఇస్తాను. నువ్వు మాత్రం నా కేలు పట్టుకోవాలి, నా పాణిగ్రహణం చెయ్యాలన్నాడు. అనగానే ఆవిడ యగాదిగా చూచి, నీలాంటి అందగాడిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, నేను మాత్రం ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉంటానా? ఆడవాళ్ళు అన్నాక మగవాడిని, మగవాడు అన్నాక ఆడవాళ్ళని పెళ్లి చేసుకోక తప్పదు. వయస్సులో ఉన్నప్పుడు ముసలాళ్ళు అయ్యాక ఎలాగ మాత్రం చేసుకుంటాం? కాబట్టి నేను నిన్ను తప్పక పెళ్లి చేసుకుంటాను. కానీ నాకు ఒక కోరిక ఉన్నది, ఆ కోరిక తీరుస్తానని ఒట్టేస్తే అప్పుడు మనిద్దరికీ పెళ్ళి అన్నది మోహిని. అమ్మ సుందరి, అసలు నువ్వు చేతిలో చెయ్యేసి పెళ్లి చేసుకుంటానని ఒక్క ముక్కన్నావే, ఆ మాట నన్ను స్వర్గంలోకి పంపేసింది. నా శరీరం గగుర్పాటుకు గురయ్యింది. అసలు నీ కరస్పరిశతో నా శరీరం అంతా పులకించిపోయింది. నువ్వు కోరుకో, ఏ పనన్నా చేస్తాను అన్నాడు రాక్షసుడు. ఈవు నన్ను గోరితేని, ఈవు నన్ను గోరితేని, దైత్యేంద్ర సప్తకోటి సంఖ్యాక కామోద కుసుమములను సూలి నర్చించి తత్పుష్పమాల తెచ్చి పొనరూపము కంఠభూషణం బుగను నాకు. నేను ఇక్కడే ఈ కొండ మీదే నీకోసం ఎదురు చూస్తాను. నువ్వేం చెయ్యాలి? నేను చెప్పిన ఒక పని చెయ్యాలి, అది చేసి వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. ఆ పని చేశాక మనిద్దరికీ పెళ్ళి. ఇక మళ్ళీ ఇలాంటి పెళ్ళి సృష్టిలో ఎక్కడా జరగదు. అంత గొప్ప పెళ్ళి మన పెళ్ళి అంటే. నన్ను ఏడిపించక అట్టే ఆ మాట ఏమిటో చెప్పు సుందరి అన్నాడు వీడు. నువ్వు నన్ను కోరుకున్నావు గనక నేను చెప్పినట్టు చెయ్యాలి. అబ్బా చేస్తాను సుందరి, చెప్పు బాబు అన్నాడు వీడు. అంటే ఆత్రగాడు వీడు, తట్టుకోలేకపోతున్నాడు. అందుకని ఇంకా చెప్పు అన్నాడు. సప్తకోటి కామోద కుసుమములు తీసుకురావాలి. కామోద పుష్పములు అని కొన్ని పుష్పాలు ఉన్నాయి, అవి 7 కోట్ల పువ్వులు తీసుకొచ్చి ఆ పువ్వులతో రత్నపర్వతం అనే పర్వతం మీద ఆహారం తినకుండా నిరాహారిగా శివుణ్ణి పూజించాలి. రత్నపర్వతం మీద శివుడు రత్నేశ్వరుడు అనే పేరుతో ఉన్నాడు. ఆ రత్నాచలం మీద ఉన్న శివుణ్ణి 7 కోట్ల కామోద పుష్పములతో పూజించి ఆ పువ్వులు పట్టుకొచ్చి, అన్ని పువ్వులు అక్కర్లా, ఆ శివుణ్ణి పూజించగా వచ్చిన పువ్వుల్లో కొన్ని పువ్వుల్ని ఒక దండగా గుచ్చి ఆ దండ నా మెడలో వేశావా, ఇక శాశ్వతంగా నేను నీ భార్యని అనగానే, ఓ అలాగే అని మాటిచ్చాడు. నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి సుమా అనగానే, నేను ఎక్కడికి వెడతాను, నేను ఇక్కడే ఉంటాను, నీ సంగతి ఏమిటో చూడకుండా నేను పెడతానా ఆయన అంది ఆవిడ. వీడికి ఇంకా ఆ విషయం అర్థం కాల, అందుకని మాటిచ్చి పరిగెత్తాడు. కొంత దూరం వెళ్ళాక వీడికి అనుమానం వచ్చింది. ఇదేమిటి, ఆవిడ కామోద పుష్పాలు అంది, మల్లె పువ్వులు ఎరుగుదును, చామంతి పువ్వులు ఎరుగుదును, బంతి పువ్వులు ఎరుగుదును, మందార పుష్పాలు ఎరుగుదును, కామోద పుష్పాలు అంటుందేమిటి, 7 కోట్ల పువ్వులు పైగా, ఈ కామోదం అంటే ఏమిటా అని వెళ్ళి బుర్ర గోక్కున్నాడు వీడు. వాడికి అసలు బుర్ర ఉంటేగా గోక్కోడానికి, అందువల్లే వాడు తొందరపడి మాటిచ్చి, ఇప్పుడు ఈ కామోద పుష్పములు అంటే ఏమిటి, ఈ పువ్వులు తెస్తే కానీ పెళ్ళవదు, పెళ్ళవకపోతే నా ఒళ్ళె రక్కుండా ఉన్నాను నేను అనుకుని, ఆ కష్టముల నుంచి రక్షించేవాడు, ధర్మ సందేహాలు తీర్చేవాడు ఈ సృష్టిలో గురువు తప్ప ఇంకెవడూ లేడు. మా గురువుగారు శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యుడి దగ్గరికి వెళితే ఈ కామోద పుష్పాలంటే ఏమిటో తెలియజేస్తాడు అనుకుని పరుగు పరుగును గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. అంతపూర్వం ఎప్పుడు గురువుగారికి దండం పెట్టలేదు, ఇప్పుడు పెళ్లి కోసం దండం పెట్టాడు. మళ్ళీ మళ్ళీ ఇలాంటి పెళ్లి జరగదనుకుని పాపం ఆయన గురువుగారి పాదాల మీద పడి, మహానుభవ, కామోద వృక్షం అనే వృక్షం ఎక్కడైనా ఉన్నదా? ఆ పువ్వులు కావాలట ఒక ఆవిడికి. ఆ పువ్వులు తన మెడలో దండగా వేస్తే పెళ్లి చేసుకుంటానంది, నాకు పెళ్లి మీదకి మనస్సు వెళ్ళింది, కాబట్టి గురుదేవ కామోద వృక్షం ఎక్కడుందో ప్లీజ్ టెల్ మీ అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు కళ్ళు మూసుకుని యోగ దృష్టితో చూసి, ఎవడో నేను మోసం చేయడానికి ఇలా అన్నాడరా, అసలు కామోద వృక్షం ఎక్కడుంది ఈ సృష్టిలో? అసుర వల్లభ ఏ దేశమందు కూడా లేదు కామోదమని ఎడి పదపంబు, కానీ కామోద అని ఎడి ఖ్యాతి కనిన కంబు కంఠి ఒకర్తుక కలదు చూవే. కామోదకమని చెట్టు లేదు, చెట్టే లేనప్పుడు ఆ చెట్టు పువ్వులు సంపాదించటం అసంభవం. కానీ నా దివ్య దృష్టితో చూశాను, కామోద అని పేరు కలిగిన ఒక స్త్రీ మాత్రం ఉన్నది. ఆ స్త్రీ గంగానదీ తీరంలో గౌరీ పర్వతం మీద విశ్వకర్మ చేత ఒక ఇల్లు కట్టించుకుని అందులో ఉంటున్నది. ఆమె పరమ విష్ణు భక్తురాలు. విశ్వకర్మ హిమాలయ పర్వతాలలో శిఖరం మీద ఒక ఇల్లు కట్టించి ఇచ్చాడు ఆవిడకి. ఆవిడ రోజు ఆ శిఖరం మీద ఉన్న ఇంట్లో ఉంటూ తరచుగా ఆ కింద ఉన్న గంగలో స్నానం చేస్తుంది. అక్కడే ఉందో తమాషా, ఆవిడ ఏడిచ్చినా లేక సంతోషించినా కన్నీళ్ళు వస్తాయి. ఆవిడకి విష్ణుదేవుడు ఇచ్చిన వరం ఏమిటంటే, ఆవిడ ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి, నవ్వినా కన్నీళ్ళు వస్తాయి. నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయని అందుకు రాశాడు అనమాట పాట. నవ్వినప్పుడు వచ్చినప్పుడు కన్నీళ్ళు ఆ నీళ్ళల్లో పడితే అవి బంగారపు తామర పువ్వులై మధ్యలో దుద్దు మాత్రం ఎర్రగా ఉంటుంది. ఆ పువ్వులతో శివుణ్ణి పూజిస్తే శివుడు కోరిన కోరికలు తీరుస్తాడు. కానీ ఆవిడ ఏడ్చినప్పుడు కన్నీళ్ళు వచ్చి నీళ్ళల్లో పడితే, ఇది గంగ నీళ్ళల్లో, అప్పుడు బంగారపు పువ్వులు అవుతాయి, దుద్దు మాత్రం తెల్లగా ఉంటుంది. తామర పువ్వుకి మధ్యలో కన్నీకి ఉంటుంది కదా, చూశారు కదా ఇంత ముద్దలో దుద్దు. ఆవిడ నవ్వినప్పుడు కన్నీళ్ళు గంగలో పడి తామర పువ్వులైతే ఆ బంగారపు తామర పువ్వులకి మధ్యలో ఉన్న దుద్దు ఎర్రగా ఉంటుందిట. ఏడ్చినప్పుడు ఆ దుద్దు తెల్లగా ఉంటుంది. ఆవిడ ఏడ్చినప్పుడు వచ్చే తామర పువ్వులతో శివుణ్ణి పూజిస్తే పార్వతీదేవికి ఆగ్రహం కలుగుతుంది. నవ్వినప్పుడు వచ్చిన కన్నీళ్లతో పుట్టిన తామర పువ్వులతో పూజ చేస్తే పార్వతికి శివుడికి సంతోషం కలుగుతుంది. ఇది మాత్రం నాకు తెలుసు అనగానే, అమ్మ ఇదే కామోద పుష్పం అంటే, ఆ సుందరీమణి ఇంత చమత్కారంగా అడిగింది అనుకుని గురుగారు సందేహం తీర్చారు. మళ్ళీ ఆయనకి ఈ విషయం ఏం చెప్పలా, ఎంత చెప్పాలో గురుగారికి అంతే చెబుతారు కొంతమంది టెక్నిక్. అసలు రహస్యం మాత్రం గురువుగారికి చెప్పకూడదు, మళ్ళీ గురువుగారు ఎక్కడ పోటీకి వస్తాడోనని. గురువుగారండి, తూర్పు దిక్కున ఓ స్థలం ఉందండి, అది కొనుక్కుంటే మంచిదేనా అండి? నా కోసం కాదండి, మా అల్లుడి కోసం అండి అంటాడు. దొంగడు వీడియో కొనుక్కుందామని కోరిక. మళ్ళీ గురువుగారు ఏమైనా పోటీ వస్తారని నమ్మకం ఏమిటో కానీ ఇలా అడిగి, ఆ తర్వాత గురువుగారు చెప్పాక రిజిస్ట్రేషన్ టైంలో, మా అల్లుడండి నా పేరు మీద కొనుక్కోమన్నాడండి, మీకేమో చెప్పలేకపోయాను ఏమనుకోకండి అంటాడు. మళ్ళీ ఇలాంటి శిష్యులు నేను రోజు, ఓ బాబోయ్ నా తల వెంటుకులు అందుకే ఊడే వాళ్ళని చూసి జుట్టు పీక్కోగా పీక్కోగా. గొప్ప గొప్ప శిష్యులు, నెంబర్ ఆఫ్ టైప్స్ అన్నమాట. అలాగా వీడు గురువుగారికి అసలు విషయం చెప్పలా, మోహిని కనబడిందని కానీ ఇవేమి, కామోద పుష్పం గురించి మాత్రం అడిగాడు. విషయం తెలిసిపోయింది. వెంటనే ఆ పువ్వుల కోసం గంగానదీ తీరంలో ఉన్న కొండ శిఖరానికి వేసి బయలుదేరాడు. ఈలోపు ఏం జరిగింది, శ్రీ మహావిష్ణువు పంపగా నారదుడు వీడికి దారిలో తగిలాడు. నారద నమస్కారం అన్నాడు ఈ రాక్షసుడు. నమస్కారం అది పక్కన పెట్టు, నువ్వు ఎక్కడికి వెడుతున్నావు అంటే, ఇక్కడెక్కడో కొండ ఉందిట, ఆ కొండ మీద ఒక ఆవిడ ఉందిట, ఆవిడ పేరు కామోదట, ఆవిడ కన్నీళ్ళు పువ్వులు అవుతాయిట, ఆ పువ్వుల కోసం బయలుదేరానంటే, ఓరి పిచ్చాడా ఇప్పుడు అక్కడికి వెళ్ళకు, ఆ కొండ మీద శ్రీ మహావిష్ణువు కాపలోకి వస్తున్నాడు శంఖచక్ర గదాపద్మాలతో, ఆయన నిన్ను చంపలేకపోయినా చిత కొట్టేస్తాడు, మీ వాళ్ళు ఎంతోమంది ఆయన చేతులు దెబ్బలు తిన్నారు, నీకు కావలసింది పువ్వులా ఆ అమ్మాయ్యా అని అడిగాడు. నాకు ఆవిడతో పనే ఉందయ్యా, ఐ వాంట్ ఫ్లవర్స్ ఓన్లీ అన్నాడు. నాకు పువ్వులు చాలు, పువ్వులతో శివుణ్ణి పూజించి తరించాలనగానే నీకు టెక్నిక్ చెబుతున్నాను, ఈ రత్న పర్వతం దగ్గరే కూర్చో, ఈ నీళ్లలో ఆవిడ రాల్చిన కన్నీటి నుంచి పువ్వులు వస్తాయి, ఆ పువ్వులు ఏరు శివుడికి పూజ చేయి, నువ్వు హాయిగా సుఖపడతావు, అక్కడికి వెళ్ళావంటే చావు దెబ్బలు తగులుతాయి అనగానే, నారదాని ఇలాంటి మంచివాళ్ళు ఎన్ని ఉపాయాలు చెబుతారో, అంత కష్టపడి వెతుక్కుని వెళ్ళినందుకు ఇక్కడే కూర్చుంటానని కూర్చున్నాడు. కొంచెం సహనంతో కూర్చో అన్నాడు నారదుడు. వెంటనే వీడు రత్నాచలం దగ్గర మకాం పెట్టి, శివశివ నువ్వు కంగారు పడకు, నీకు బంగారు తామర పువ్వులతో పూజ చేస్తా అంటూ కూర్చున్నాడు. ఈలోపు ఏం చేశాడు నారదుడు, ఆ కామోదక గంగానది చర్య దగ్గర కూర్చునుండగా దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ నారదునికి నమస్కరించి, నారద మహర్షి, ఈరోజు తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది, ఆ కలకు అర్థమేమిటి అన్నది. అనగానే ఏమిటా కల అన్నాడు నారదుడు. నిద్ర ఉదయించే స్వప్నంబు నిద్రలోన కలిగే దారుణముగ నుషకాలమందు కమలలోచన వినుముషకాలమందు మంచి స్వప్నంబు కలిగిన కలుగు చెడ్డ స్వప్నంబు కలిగిన చెడ్డ కలుగు. స్వామి నారద, కలంటే మామూలు కల కాదు, తెల్లవారుజామున వచ్చింది. తెల్లవారుజామున శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేస్తూ ఉండగా ఒక కునుకు వచ్చింది, ఆ కునుకులో వచ్చింది కల అన్నది మళ్ళీ ఆమె. అమ్మాయి ఒక విషయం చెబుతున్నా విను, తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమై తీరతాయి. తెల్లవారుజామున మంచి కళ వస్తే మంచి జరుగుతుంది, చెడ్డ కళ వస్తే చెడ్డ జరుగుతుంది. ఆరోగ్యవంతులకి తిండి ఎక్కువ తిని గురక పెట్టడం వల్ల అనారోగ్యం వస్తే మాత్రం ఆ కళలు ఫలించవు. చెప్పగా చాలాసార్లు వాతకం పిత్తకం చేయవ చింతితంచి అనువర్తి చేయొచ్చు. వాత పైత్య రోగాలు ఉన్న వాళ్ళకి కళలు ఫలించవు, ఆరోగ్యవంతులు కళలు ఫలిస్తాయి. నీవు ఆరోగ్యవంతురాలివి గనక నీకు తెల్లవారుజామున వచ్చిన కళ ఫలించి తీరుతుంది. ఇంతకీ కళ ఏమిటన్నాడు మళ్ళీ. ఏముందండి, నేను విష్ణు భక్తురాల్ని, నా నాథుడు ఆ జగన్నాథుడు, ఆ శ్రీ మహావిష్ణువు హఠాత్తుగా చేపగా కప్పగా ఇలా రకరకాల జంతువులుగా మారిపోతున్నట్టు, భూమి మీద పుట్టినట్లు, పుట్టి కష్టాలు అనుభవిస్తున్నట్టు కలొచ్చింది. అప్పటి నుంచి భయం పట్టుకుంది. నా నాథుడు జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు కూడా ఓ చేపగానో తాబేలుగానో పందిగానో మారితే నేను తట్టుకుంటానా అన్నది ఆవిడ. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, నువ్వు అన్నది అన్నట్టే అవుతుందమ్మా, శ్రీ మహావిష్ణువు భూలోకంలో జంతువులుగాను మనుషులుగాను పుట్టబోతున్నాడు, కష్టాలు అనుభవించబోతున్నాడు. మామూలు కష్టాలు కాదు, చాలా కష్టాలు అనుభవించబోతున్నాడు. దానికి గల కారణం చెబుతా విను. భృగువు అని ఒక మహర్షి వచ్చాడు, నా యజ్ఞాన్ని రక్షించడానికి రమ్మని శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. అప్పుడు కృష్ణుడు అలాగే నీ యజ్ఞానికి వస్తానని మాటిచ్చాడు. సరిగ్గా ఆ సమయంలో ఏం జరిగింది, అంతలో అమరాలయము దానవులు ముట్టిరను వార్త విని కృష్ణుడు అటకు జనియే. ఈలోపు కొంతమంది రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించారు. ఓ పక్కన భృగువేమన్నాడు, నా యజ్ఞాన్ని రక్షించడానికి భూలోకానికి రా అన్నాడు. ఆ సమయంలో దేవతలు వచ్చి దేవలోకం మీదకి దానవులు దండయాత్రకు వచ్చారు, దానవుల్ని చంపి మమ్మల్ని రక్షించు బాబోయ్ కృష్ణ అన్నారు. యజ్ఞం ఇంకొక రోజు ఆలస్యంగా మొదలైనా నష్టం లేదు, కానీ ఇక్కడ దేవతలకి సాయంగా వెళ్ళకపోతే దానవులు స్వర్గాన్ని ధ్వంసం చేస్తారని భావించి కృష్ణుడు, భృగు నువ్వు ఇక్కడే ఉండు అని రాక్షసుల్ని చంపడానికి దేవతలకి సాయంగా వెళ్ళి దానవ సంహారం చేసి దేవతల్ని రక్షించాడు. దాంతో భృగు మహర్షి కోపం వచ్చింది, ముందొచ్చిన వాడిని నేను, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడిగా ఉన్నాయా నీకు, నేనొచ్చి యజ్ఞరక్షణ చెయ్యమంటే యజ్ఞరక్షణ మాని దేవతారక్షణకి వెళ్ళి స్వర్గంలో ఉన్న రాక్షసుల్ని సంహరించి దేవతలకి రాజ్యం ఇప్పించి వస్తావా, అంటే ఋషుల కంటే దేవతలు ఎక్కువైపోయారా, నువ్వు పక్షపాతివి కాబట్టి నీకిదే నా శాపం, నువ్వు చేపగా తాబేలుగా పందిగా సగం సింహం సగం నరుడిగా పొట్టివాడిగైన బ్రహ్మచారిగా మానవుడిగా బ్రహ్మచర్య దీక్షతో ఉంటూ కూడా క్షత్రియ సంహారం చేసే క్రోధిగా హలము చేత ధరించి వ్యవసాయం చేసేవాడిగా ఒక గోపాలకుడిగా ఇలా అవతారాలెత్తి భూలోకంలో నానా కష్టాలు అనుభవించు, అందులో పరిపూర్ణ నరుడిగా పుట్టినప్పుడు నీ భార్య నీకు దూరమైపోతే భార్య అని ఏడుస్తూ తిరుగు అని శాపం పెట్టాడు. శాపం వల్ల శ్రీ మహావిష్ణుడు మత్స్యావతారం, కోర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, పరశురామావతారం, రాముడిగా బలరాముడిగా కృష్ణుడిగా బుద్ధుడిగా కల్కిగా అవతరించబోతున్నాడు. ఈ అవతారాలు ఎత్తినప్పుడు సహజంగా మానవ లోకంలో ఉన్నప్పుడు మానవులకున్న కష్టాలన్నీ జంతువులుగా నరులుగా ఉన్నప్పుడు ఆయనకి వస్తాయి. అందులో రామావతారంలో సీతాదేవి కోసం ఆయన పదే పదే శోకించి అడవుల్లో కుమిలిపోతూ తిరుగుతాడు. నీకు తెల్లవారుజాము చిరకాల నిజమోయి అన్నాడు ఆయన. వెంటనే ఆవిడ గొల్లును గాలెట్టి, నా స్వామి నా దేవుడికి కష్టం వచ్చింది బాబోయ్ అని ఏడవడం మొదలెట్టింది. ఓ కుమార నువ్వు చూసావే, జుట్టు విరబోసుకుని ఏడుస్తోంది ఒక స్త్రీ అని. ఆవిడే ఆ విష్ణు భక్తురాలు కామోద. ఈ కల ఫలితం చెప్పి కళని సృష్టించి విష్ణువు నారదుని ద్వారా ఆవిడని ఏడిపించాడు. ఆవిడ ఏడవడం వల్ల ఏమైంది, కన్నీళ్ళు వచ్చాయి. ఇవి శోకబాష్పాలు. శోకబాష్పధారలన్నీ నీళ్ళలో పడగానే ఏమవుతున్నాయి, తామర పువ్వులు అవుతున్నాయి. పాప ఈ పిచ్చాడికి విహుండిడికి తెలియదు, తామర పువ్వులు వస్తున్నాయి, తామర పువ్వులతో శివుడిని పూజ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ అవి ఆనందం వల్ల వస్తున్న తామర పువ్వులా, ఏడుపు వల్ల వస్తున్న తామర పువ్వులా అని అర్థం చేసుకోలేకపోయాడు. కొంచెం జ్ఞాపశక్తి తక్కువ. మా గురువుగారు తెల్ల దుద్దు ఉన్న తామర పువ్వులే మంచి పువ్వులు అని చెప్పాడేమో అనుకున్నట్ట. కొంతమంది పురాణం ఎంతవైనా బడి బయటికి వెళ్ళాక ఇందాక గురువుగారు ఏం చెప్పారంటారే, వాళ్ళంతా రాక్షసుడి యొక్క వారసులు, మర్చిపోతూ ఉంటారు. నిజానికి ఆయన ఏం చెప్పాడు, ఆవిడకి ఆనందం వచ్చినప్పుడు కన్నీళ్ళు వస్తే తామర పువ్వుల్లో దుద్దు ఎర్రగా ఉంటుంది, అదే ఏడుపు వల్ల తామర పువ్వులు పుడితే దుద్దు తెల్లగా ఉంటుందని చెబితే వీడది మర్చిపోయి ఆ తెల్ల తామర పువ్వులన్నీ పోగేసుకుంటున్నాడు. తాను ప్రేమించిన స్త్రీని పెళ్లి చేసుకోవడానికి మోహంలో పడి విష్ణుమాయ పీడితుడై ఆవిడ కామోద ఏడుస్తున్నప్పుడు ఆ కన్నీటి బిందువులు గంగానదిలో పడి తామర పువ్వులై నదిలో కొట్టుకొస్తున్న వాటిని పోగేసి వలవేసి మరీ పోగేసి 7 కోట్ల పువ్వులు ఎప్పుడవుతాయని ఎదురు చూస్తున్నాడు. వీడి 7 కోట్ల పువ్వులు పూర్తయ్యేదాకా ఉపవాసంతో పూజ చేయాలిగా, అందుకే అంత బలంగా ఉండే రాక్షసుడిలా అయిపోయాడు. విభూతి పూసుకుని చిక్కిపోయి వాడు రోజు పూజ చేస్తున్నాడు. ఇప్పటికీ 2 కోట్ల పువ్వులు అయ్యాయి, ఇంకా 5 కోట్ల పువ్వులు వాడు పోగు చేసి పూజ చెయ్యాలి అనగానే, అదేంటో చూస్తాను నాన్నగారని వెంటనే వీడు బయలుదేరి వచ్చాడు ఈ కుర్రాడు. ఆ సమయంలో ఏం జరిగిందిట, ఈవిడ పదే పదే ఏడుస్తోంది, ఏడుస్తున్న పువ్వులు వస్తున్నాయి, ఆ పువ్వులన్నీ వీడు పోగేస్తున్నాడు, ఓం నమశివాయ అని పూజ చేస్తున్నాడు. ఏడుపు వల్ల వచ్చిన పువ్వులతో రత్నేశ్వరుణ్ణి పూజ చేస్తే పార్వతీదేవికి చాలా కోపం వస్తుందని ముందే చెప్పాడు కదా శుక్రాచార్యుడు. పార్వతీదేవికి ఆగ్రహం కలిగింది. ఎంత ఆగ్రహం కలిగినా ఫోన్లే వీడు శివశివ అంటూ పువ్వులు వేస్తున్నాడు కదా, వీడు ఒక హెచ్చరిక చేద్దామని ఏం చేసింది ఆవిడ, ప్రాణపతికి వనర్చు నర్చనకు మిగుల నాగ్రహమునుంది ఈశ్వరి ఆత్మలోన బ్రాహ్మణాకృతి దాలిచి రాత్రి చెరుని చెంత కరుదించి పాపాత్మా చేయనగునే శోక పంకే రుహములను సూలి పూజ చేసితివే నీవు శుక్రుడు చెప్పినట్లు. వెంటనే అమ్మవారు కోపం చెంది ఒక్కసారి హెచ్చరిక చేద్దామని జాలి పొంది ఒక బ్రాహ్మణ వేషం వేసుకుంది. అమ్మవారు ఒక బ్రాహ్మణ రూపంలో ఓ నల్లని పంచి కట్టుకుని సిగలు వెనక్కి పెట్టుకుని విభూతి ధరించి చేతిలో శూలం కూడా పుచ్చుకొని వచ్చింది. వచ్చేసరికి వీడు ఆ శోక పుష్పాలతో పూజ చేస్తున్నాడు. దాంతో ఇంకొంచెం తెక్కొచ్చింది వీడికి. ఏయ్ మూర్ఖుడా, ఏమిట్రా ఈ పూజ, మీ గురువుగారు శుక్రుడు ఏం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు, శుక్రుడు చెప్పినట్టు కాకుండా వక్ర పూజ చేస్తావా, మీ గురువుగారు కామోద అనే పేరు కలిగిన సుందరీమణి నవ్వుతున్నప్పుడు ఆవిడ కన్నీళ్ల నుంచి వచ్చే తామర పువ్వులతో పూజ చెయ్యమని చెబితే ఆవిడ ఏడుస్తున్నప్పుడు గంగలో పడిన బిందువుల నుండి పుట్టిన తామరస పుష్పాలతో శివుడికి పూజ చేస్తావా, ఇది అపచారం, నువ్వు ఉపచారం కాదురా సుంఠ, చేస్తున్నది అపచారం, నీలకంఠుడికి అపచారం చేసే సుంఠ, నీ కంఠం తెగిపోకముందే ఈ పూజ ఆపు అంది. దాంతో వాడు పళ్ళు పటపట కొరికి మళ్ళీ మామూలుగా కథ కుర్రను కొరికేశాడు. కొంతమందికి భలే తక్కువ వస్తుందండి, తప్పు చేసినాడు తప్పు చేసామంటే మండుతుందిట. పాపాత్ముడిని పాపాత్ముడన్నా, వ్యసనపరుణ్ణి వ్యసనపరుడన్నా, ఇలాంటిప్పుడు వాడికి వచ్చే బాధ అంతా ఇంత కాదు, ఏ 10 మందిలో నా వ్యసనం గురించి చెబుతాడా, లేక 10 మందిలో నా తప్పు గురించి చెబుతాడా అని కసి వస్తుంది సహజంగా. అందుకని వీడు కూడా ఏం చేశాడు, ఆగ్రహం చెంది ఎవడవీవు భూసుర వేషంబున వచ్చిన చండాలుడవు అనకూడని మాటలాడనగునే నన్నున్ పాపాత్ముండని నేను మహాపాపివి నీవు నాకు అధికారివే, నా లోపముల నెంత నవలకు పో బలియగుదు విసట పోకుండినచో. ఎవడవరా నువ్వు, బ్రాహ్మణ వేషం వేసుకొచ్చిన చండాలుడా, దౌర్భాగ్యుడా, నీచుడా, నా దగ్గరకు వచ్చి నా పూజని తిరస్కరిస్తావా, నన్ను పాపాత్ముడు అంటావా, నేనా పాపాత్ముడిని, నువ్వే పాపివి, నీ బాబు పాపి, నీ తాత పాపి, మీ బాబయ్య పాపి, మీ వాళ్ళంతా పాపాత్ములే, నేనేం పాపాత్ముడి కాదు, మా వంశం చాలా గొప్పది, మాటలు అనుకుంటున్నావా నేను గొప్పవాడిని, అసలు నువ్వు నాకు అధికారివా లేక నీకేమైనా మంత్రశక్తులు వచ్చా, మహామంత్రవేత్తని శుక్రాచార్య శిష్యుడిని నన్ను పట్టుకుని వక్రబుద్ధి అంటావా, ఇక్కడి నుంచి పోయావా సరే సరి లేకపోతే సోలంతో పొడి చంపేస్తాను, ఇదే పూజలో ఉన్నాను కాబట్టి ఈ మాత్రమైన మాట్లాడాను, పూజ విడిచిపెట్టి బయటకు వచ్చానో నీ పొట్టివాడిని అలా మెడ విరిచి ఆ నెత్తురు గడగడ దంసప్ తాగినట్టు తాగి తినే అవతల భార్యను అన్నాడు. అనగానే ఆవిడ, ఒరే ధనుజాధమా, నువ్వు ఎన్ని చేసినా ఇంకా ఎందుకు క్షమిస్తున్నానంటే శివాశివ అంటున్నావు గనక, నాకు ఇష్టమైన దైవత యొక్క నామాన్ని స్మరిస్తున్నావు గనక క్షమించాను కన్నలకు అన్నది. అనగానే పొమ్మంటే పావేమని ఆ పక్కనున్న ఒక ఎండు కట్టి తీసి ఆ నెత్తి మీద కొట్టేట ఆవిడ నెత్తి మీద, బ్రాహ్మణ వేషంలో ఉన్న పార్వతి నెత్తి మీద కొట్టాడు. దాంతో అమ్మవారి గొళ్ళు మండింది, హుమ్ అన్నది. ఆ హుంకారంతో అగ్నిజ్వాల బయటకు వచ్చింది ఆవిడ నోట్లోంచి, హుమ్ అనే శబ్దం వల్ల అగ్ని బయటకు వచ్చి ఆ అగ్నిలో విహుండు కాలి బూడిదైపోయాడు. వెంటనే దేవతలు దుందుములు మోగించారు, పుష్పవర్షం కురిపించారు, శహబాష్ జగన్మాత అని ప్రార్థించారు. వెంటనే గోవిందుడు అక్కడ మాయమై ఆ మోహిని రూపంలో ఉన్నవాడు అమ్మవారికి ఎదురుగుండా వచ్చి అమ్మవారిని పువ్వులతో పూజించాడు. జగదంబ, లోకకంఠకుణ్ణి చంపడం కోసం నేను ఒక చిన్న నాటకం ఆడాను, ఆ నాటకంలో నీకేమైనా బాధ కలిగిస్తే క్షమించమంటే తండ్రి లేదు, నువ్వు ఎప్పుడూ లోకోపకారమే తప్ప అపకారం చెయ్యవు, నువ్వే ఆ పని చేయకపోతే దుర్మార్గుడు లోకాలను ఇంకెంత పీడించేవాడు అనగానే దేవతలంతా వచ్చి గోవిందుడి పాదాల మీద పడ్డారు. గోవింద 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 అని స్మరించారు. తండ్రి, మోహిని రూపంలో వెళ్ళావు, ఆ దుర్మార్గుడు అపచారంతో కూడిన శివ ఉపచారం చేసేటట్టు చేసావు, అమ్మవారికి ఆగ్రహం కలిగేలా చేసావు, అమ్మవారి హుంకారవంతో వాడిని బూడిద చేసావు, నువ్వు మమ్మల్ని ఎప్పుడు ఇలాగే రక్షించు అని వాళ్ళంతా ప్రార్థించారు. కపింజలుడు ఇదంతా చూచి, నాన్న ఎంత గొప్ప విశేషం చూశాను, నువ్వు చెప్పినట్టే ఆ దుర్మార్గుడు శ్రీమన్నారాయణుడి వలలో పడి అమ్మవారి వల్ల భస్మైపోవడం కళ్ళారా చూశాను, లోకకంటకులకు ఎప్పుడూ సుఖం ఉండదు, లోకద్రోహం చేసేవాళ్ళు, ఇతరులకు అపకారం చేసేవాళ్ళు, ఇతరులను పీడించేవాళ్ళు, ఇతరులను తిట్టేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎలాంటి దుర్మరణం పాలవుతారో కళ్ళారా చూశానని పొంగిపోయి తండ్రికి నమస్కారం చేశాడు. అప్పుడు తండ్రి, నాయనలారా, ఇది ఒక అపూర్వమైనటువంటి ఘట్టం కింద గుర్తుపెట్టుకోండి, ఇక మీదట ఎప్పుడు జీవితంలో ఎప్పుడు ఇతరులకు అపకారం మాత్రం చెయ్యకండి అనగానే, ఈ కింద కూర్చుని ఇదంతా వింటున్నది ఎవరు, అది మర్చిపోకూడదు ఇంత గందరగోళంలో, చవన మహర్షి ఈ నలుగురు కొడుకులు ఒక్కొక్క దిక్కుకెళ్ళి ఒక్కొక్క కథ జరిగింది చెప్పడం, దానికి తండ్రి సమాధానం చెప్పడం, ఇవన్నీ చూస్తున్నాడు ఆయన. ఆయన ఆశ్చర్యపోయి, ఓహో మహానుభావ, చెట్టు మీద కూర్చున్న కుంజల, నువ్వు సామాన్యుడు కాదు, ఏ శివుడో బ్రహ్మదేవుడో విష్ణువో నీ రూపంలో పక్షి రూపంలో ఉన్నారు తప్ప, మహాతపస్యాలునైన నాకు కూడా నీవు చెబుతున్న కథలు ఆశ్చర్యం కలిగించాయి. నువ్వు కుమారులను తీర్థయాత్రలు చేయించావు, వారి ద్వారా ఎక్కడెక్కడ ఏం జరిగిందో తెలుసుకున్నావు, అక్కడ కష్టం ఉన్న వాళ్ళని రక్షించావు, అన్నీ రక్షించినవాడు ఆయనేగా మరి.